శ్రవణమన్నాదులు ఆవృత్తిగా చేయాలి. ఎవరైతే మోక్షాన్ని అందుకోవాలనుకుంటారో, జన్మరాహిత్యం కావాలనుకుంటారో, ఈ కోటానుకోట్ల జన్మలు ఎత్తి పుడుతూ చస్తూ రకరకాలైనటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, వాటితో పాటుగా సంతోషం, వీటన్నిటిని కూడా పొందుతూ ఈ జీవితం మీద విరక్తి కలిగినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ వదలకుండా అనేకమైనటువంటి జన్మలను తెచ్చుకునేటువంటి స్థితి నుంచి మనం కనుక తప్పించుకోవాలని అనుకుంటే, మళ్ళీ జన్మంటూ లేకుండా పోవాలి అని అంటే ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి. అటువంటి జీవన్ముక్తిని కనుక పొందాలి అని అంటే ప్రధానమైనటువంటిది శ్రవణమన్న నిధిధ్యాసం. కాబట్టి ఈ శ్రవణమన్నాలని ఎప్పుడో ఒక్కసారి లేదా కొన్నిసార్లు చేస్తే లాభం లేదు, అది నిరంతరం కూడా మళ్ళీ మళ్ళీ ఆవృత్తిగా చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. అలాగే శ్రవణం మననం చేసిన తర్వాత నిధిధ్యాసనం ఉంది. మరి నిధిధ్యాసనం దాన్ని ద్వైత భావనతో కాకుండా అద్వైత భావనతో చేయాలి. అంటే భగవంతుడు నేనే, పరమాత్మ నేనే, నేనే పరమాత్మను, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి భావనతో బ్రహ్మానికి నాకు ఏ భేదము లేదు, అభేదం, నేనే బ్రహ్మాన్ని అనేటువంటి భావనతోటి మనం నిధిధ్యాసన చేయాలి. దీన్నే సోహం భావన ద్వారా ముక్తి అని కూడా అంటారు. సోహం భావన ద్వారా అంటే పరమాత్మ నేనే అనేటువంటి భావన ద్వారానే ముక్తిని పొందడానికి అవకాశం ఉంది. అది తప్ప ఇంకో రకమైనటువంటి మార్గం, ఒక ఉపాయం ఏమీ కూడా లేదు. కాబట్టి ఈ శ్రవణ, మనన, నిధిధ్యాసన ఈ మూడు కూడా మోక్షాన్ని పొందాలనుకున్నటువంటి ప్రతి వ్యక్తికి అవసరం. నాకు తెలియదు అనేటువంటి విషయం పోగొట్టుకోవడానికి శ్రవణం చేయాలా, గుర్తు లేదు అనేటువంటి విషయాన్ని పోగొట్టుకోవడానికి మననం చేయాలా, అనుభవం లేదు అనేటువంటి విషయాన్ని పోగొట్టుకోవడానికి నిధిధ్యాసన చేయాలి. కాబట్టి శాస్త్రాన్ని తెలుసుకోవాలా, తెలుసుకున్నటువంటి శాస్త్రం మళ్ళీ మళ్ళీ గుర్తుండాలి, ఆ తెలుసుకున్నటువంటిది మన అనుభవంలోకి రావాలి, అప్పుడే మోక్షం. అందుకని ఈ శ్రవణమన్న నిర్దేశాలు ఎలా చేయాలి, జీవన్ముక్తి పొందాలనుకున్నటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనకి మొదటి మూడు సూత్రాల్లో చెప్పారు. ఇక ఆ తర్వాత ఇక ప్రతీకల్ని పరమాత్మగా భావించాలా, లేకపోతే ప్రతీకల్ని పరమాత్మకి ప్రతినిధులుగా భావించాలా, అంటే పరమాత్మని ప్రతీకలుగా, పరమాత్మకి ప్రతీకలుగా ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతీకలుగానే భావించాలి, కానీ ఆ ప్రతీకలే పరమాత్మ అనేటువంటి భావన పనికిరాదు. అంటే ప్రతీకల యందు ఆత్మబుద్ధి లేదా బ్రహ్మబుద్ధి కూడదు, ప్రతీకలనే పరమాత్మగా భావించకూడదు. ప్రతీకలు పరమాత్మను తెలుసుకోవటానికి మనకి ఒక ఆధారం, అదిగో ఆ విధంగానే భావించాలి, అలానే ధ్యానించాలి, అలానే ధ్యానం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు నాలుగవ ప్రకరణం బ్రహ్మదృష్టి అధికరణం అన్నారు. ఇక్కడ కూడా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రతీకలకు సంబంధించినటువంటిదే బ్రహ్మదృష్టి అధికరణం. అంటే మన యొక్క దృష్టి ఎట్లా ఉండాలి అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు. మూడవ అధికరణం సందర్భంగా నిన్న మనం కొన్ని శృతి వాక్యాలు చెప్పుకున్నాం. మనోబ్రహ్మేత్యుపాసితః, అంటే మనస్సు బ్రహ్మము అని ఉపాసించుము. ఆదిత్యో బ్రహ్మేత్యుపాసితః, ఆదిత్యుడే బ్రహ్మము అని ఉపాసించుము. ఇంకోటి ఇప్పుడు దీంట్లో కొత్తగా ప్రాణో బ్రహ్మేత్యుపాసితః, ప్రాణమే బ్రహ్మము అని ఉపాసించుము. ప్రాణాన్ని బ్రహ్మముగా ఉపాసించాలి, ఆదిత్యుణ్ణి బ్రహ్మముగా ఉపాసించాలి, మనస్సుని బ్రహ్మముగా ఉపాసించాలి. ఉపాసకుడైనటువంటి వాడు తనకిష్టమైనటువంటి ఏదో ఒక ప్రతీకను పట్టుకొని అలా ఉపాసించాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటి శృతి వాక్యాలను బట్టి మనస్సే బ్రహ్మము, ఆదిత్యుడే బ్రహ్మము, ప్రాణమే బ్రహ్మము అని ఉపాసించాలని చెప్పారు కదా. ఇప్పుడు సందేహం ఎందుకని అంటే ఏమన్నారు జాగ్రత్తగా అర్థం, మనోబ్రహ్మేత్య ఉపాసిత, మనస్సుని బ్రహ్మము అని ఉపాసించి అంటే మనస్సే బ్రహ్మము అన్నారు, ప్రాణమే బ్రహ్మము అన్నారు, ఆదిత్యుడే బ్రహ్మము అన్నారు. కాబట్టి ఇలా అన్నారు కనుక ఇప్పుడు సందేహం ఏమిటంటే మనస్సే బ్రహ్మం అనటం వల్ల మనస్సుని ప్రతీకగా చెప్పలా, మనస్సుని ఇక్కడ ప్రతీకగా చెప్పలా, మనస్సుని బ్రహ్మముగానే చెప్పారు. మనస్సు బ్రహ్మస్వరూపమే అని చెప్పినట్టయింది, ఆదిత్యుడిని బ్రహ్మస్వరూపమే అని చెప్పినట్లయింది, ప్రాణాన్ని కూడా బ్రహ్మస్వరూపమే అని చెప్పినట్లయింది. కాబట్టి మనస్సును బ్రహ్మముగా భావించాలా, బ్రహ్మాన్ని మనస్సుగా భావించాలా, ఇది ఎక్కడ అంటే మన యొక్క దృష్టి ఎట్లా ఉండాలా, మనస్సుని మనసు ఎందు బ్రహ్మ దృష్టి ఉండాలనా, బ్రహ్మమునందు మనో దృష్టి ఉండాలనా అనేటువంటిది సందేహం. ఈ సందేహానికి పూర్వపక్షి సమాధానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఫలానా విధంగా ఉపాసించాలని చెప్పలేదు కాబట్టి అంటే మనసుని బ్రహ్మముగా అనో బ్రహ్మాన్ని మనస్సుగానో చెప్పలేదు కాబట్టి బ్రహ్మమే ప్రధానమైంది గనక అందుకని బ్రహ్మమునందు మనోదృష్టి ఉంచాలి, బ్రహ్మమునందు మనోదృష్టి ఉంచాలి. ఎందుకు, బ్రహ్మమే ప్రధానమైంది గనక అంటే బ్రహ్మముని మనస్సుగా భావించి ఉపాసించాలి అంటున్నాడు పూర్వపక్షి. మనస్సుని బ్రహ్మముగా భావించమంటున్నాడు. మరైతే ఆ పూర్వపక్షి చెప్పినటువంటి దానికి సమాధానంగా ఐదవ సూత్రాన్ని చెప్తున్నారు. సూత్రం ఏమిటో చూడండి, బ్రహ్మదృష్టిరుత్కర్షాత్, బ్రహ్మదృష్టిరుత్కర్షాత్, బ్రహ్మదృష్టి ఉత్కర్షాత్. ఉత్కర్ష అంటే ఉత్కృష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది, గొప్పది అని అర్థం. బ్రహ్మదృష్టి ఉత్కర్షాత్, బ్రహ్మదృష్టి ఉత్కర్ష వల్ల అంటే ఉత్కృష్టమైనది గనక మనస్సు మొదలైనటువంటి వాటి ఎందు బ్రహ్మదృష్టి ఉంచు అని. ఇక్కడ బ్రహ్మదృష్టిని బాగా ఉన్నతమైనటువంటి దాని ఎందు, ఉన్నతమైనటువంటి దానిగా బ్రహ్మదృష్టిని ఉంచాలంటున్నారు. మనస్సు బ్రహ్మము రెండు, ఈ రెండింటిలో ఏది ఉన్నతమైంది, మనస్సా బ్రహ్మమా? బ్రహ్మమే ఉన్నతమైంది. ఆదిత్యుడా బ్రహ్మ? బ్రహ్మమే ఉన్నతం. ప్రాణమా బ్రహ్మమా? బ్రహ్మమే ఉన్నతం. ఇవి అల్పం, అది ఉన్నతం. కాబట్టి ఆ ఉత్కర్ష ఉన్నతమైనటువంటిది కనుక, ఉత్కృష్టమైనటువంటిది కనుక ఈ మనస్సు ఆదిత్యుడు ప్రాణము మొదలైనటువంటి వాటి ఎందు బ్రహ్మదృష్టిని ఉంచాలి, ఉంచి ఉపాసించాలి. ఇక్కడ ఒక్కసారి పూర్వపక్షి యొక్క అభిప్రాయం ఏమిటో, సూత్రకారుడి యొక్క అభిప్రాయం ఏమిటో రెండు ఒక్కసారి దగ్గరగా పెట్టుకొని చూద్దాం. బ్రహ్మమే ప్రధానం ఆయన కూడా అన్నాడు, పూర్వపక్షి కూడా అన్నాడు, బ్రహ్మమే ప్రధానం గనక బ్రహ్మమునందు మనోదృష్టి ఉంచన్నాడు. ఈయనేమన్నాడు, బ్రహ్మమే ప్రధానం గనక మనసునందు బ్రహ్మదృష్టి ఉంచంటున్నాడు. ఇప్పుడు రెండు పరస్పర విరుద్ధం కాదు, ఇద్దరు కూడా బ్రహ్మమే ప్రధానం అని చెబుతున్నారుగా. బ్రహ్మమే ప్రధానం గనక బ్రహ్మమునందు మనోదృష్టి ఉంచమన్నాడు, బ్రహ్మమే ప్రధానం గనక బ్రహ్మమునందు మనసునందు బ్రహ్మదృష్టి ఉంచు అని అంటున్నాడు సూత్రకారుడు. రెండు పరస్పర విరుద్ధం, మనసునందు బ్రహ్మదృష్టి అంటే మనసే బ్రహ్మమని, బ్రహ్మమునందు మనోదృష్టి అంటే బ్రహ్మమే మనస్సు అని. ఇందులో ఏది సరైంది, రెండు వేరు కాబట్టి ఇందులో ఏదో ఒకటి సరైంది ఒకటి తప్పని మనం అర్థం చేసుకోవాలి. అయితే రెండవ దాన్నే సరైందిగా సూత్రకారుడు చెబుతున్నాడు, మనస్సునందే బ్రహ్మదృష్టి ఉంచాలి. అయితే సూత్రకారుడు ఎందుకు అట్లా చెబుతున్నాడు, ఎందుకంటే అల్పమైనటువంటి మనస్సు, ఆదిత్యుడు, ప్రాణము మొదలైనటువంటి వాటి యందు ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి బ్రహ్మదృష్టిని ఉంచటమే సరైంది గనక, అల్పమైనటువంటి వాటి యందు ఉన్నతమైనటువంటి దృష్టి ఉంచాలి గనక. సాధారణంగా లోకంలో ఒక సామాన్య మానవుణ్ణి నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు ఇంద్రుడివి, నువ్వు చంద్రుడివి, నువ్వు దాదాపు భగవంతుడు లాంటి వాడివి, మహాత్ముడివి, అని అంటూ మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం. సాధారణంగా ఇలా మన యొక్క అవసరం ఏదన్నా కనుక్కుంటే అలా పొగిడి వాళ్ళ చేత పని చేయించుకుంటాం, లేదా భవిష్యత్తులో మనకి ఎప్పుడైనా ఉపయోగపడతారు అనుకున్నప్పుడు కూడా అలాగనే మనం మాట్లాడతాం. అట్లాగే మనకి ఏదైనా సహాయం చేశాడనుకోండి, ఎవరైనా ఒక వ్యక్తి అనుకోకుండానే మనకి సహాయం చేశాడు, నిజంగా ఆయన చేయాల్సిన అవసరంలా అయినప్పటికీ చేశాడు, అప్పుడు మనం ఏమంటామంటే భగవంతుడే నీ రూపంలో వచ్చి నాకు సహాయం చేశాడు అంటాం. అంటే అతన్ని భగవంతుడితో పోల్చాడు, అంటే నువ్వు భగవంతుడివే అని అతనిలో మనం భగవంతుడిని ఇక్కడ ప్రతిక్షేపించాం. అంటే దేవుడితో పోలుస్తున్నాం, భగవంతుడితో పోలుస్తున్నాం. అలాగే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, లేదా చిన్న పిల్లవాడు మన ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు, సాధారణంగా మనం చెప్పినటువంటి పని చేయడానుకో, అప్పుడు మనం వాడిని పిలిచి అరే నువ్వు చాలా గొప్పవాడు, ఈ పనిగానే చేసావంటే నువ్వు మహాత్మా గాంధీ అంత రోడివి, నెహ్రూ అంత రోడివి అని కనుక ఏదైనా అన్నారనుకోండి, వాడు ఆ ఉత్సాహంతో పనిచేస్తాడు. అదే ప్రకారంగా ఎవరినైనా సరే నువ్వు చక్రవర్తి లాంటి వాడివి అయ్యా, నువ్వు రాజు లాంటి వాడివి, నువ్వు ఏ పనైనా చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడివి అన్నారనుకోండి, వాడు పనిచేసి పెడతాడు. అదే రాజు దగ్గరికో చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నువ్వు సేవకుడు లాంటి వాడివి అన్నారనుకోండి, వాడు ఏం చేస్తాడు, సేవకుల చేత తన్ని పంపిస్తాడు. రాజును పట్టుకొని నువ్వు సేవకుడు లాంటి వాడివి అని అంటే నిజంగా సేవకుడైనా, అప్పుడప్పుడు ఏంటంటే మనకి ఉపన్యాసాలు చెప్పేటప్పుడు మంత్రులు ఏం చేస్తారండి, నేను మీ సేవకుడిని మీ పాదదాసుడిని అంటాడు, వాడు ఎన్నైనా అనొచ్చు. కానీ మనం కనుక పోయి ఆయన దగ్గరికి ఏదైనా పని మీద నువ్వు నా పాదదాసుడివి కాబట్టి చెయ్యి పని అన్నావు అనుకోండి, మనం మామూలుగా బయటికి రావు, గాయాలతో బయటకు వస్తాం. కాబట్టి ఓ తక్కువవాడిని పెద్దవాడిగా మనం పోల్చొచ్చు, కానీ పెద్దవాడిని తక్కువవాడిగా పోల్చడానికి మాత్రం వీల్లేదు. అంటే అల్పమైనటువంటి వాటిలో ఉత్కృష్టమైనటువంటి భావనను ఉంచవచ్చు, కానీ ఉత్కృష్టమైనటువంటి వాటిల్లో అల్పమైనటువంటి భావన ఉంచకూడదు. అందుకని ఇక్కడ సూత్రకారుడు ఏం చెబుతున్నాడంటే ఉత్కర్షాత్ ఉత్కర్ష ఉత్కృష్టమైనటువంటిది కాబట్టి బ్రహ్మము, అందుకని అల్పమైనటువంటి ఈ మనసునందు బ్రహ్మ దృష్టి ఉంచు. అల్పమైనటువంటిది ఆదిత్యుడు కనుక ఆదిత్యుని యందు బ్రహ్మ దృష్టి ఉంచు, అల్పమైనటువంటిది ప్రాణం కనుక ప్రాణమునందు బ్రహ్మ దృష్టి ఉంచు. కాబట్టి ఈ ప్రకారంగా మనం అల్పమైనటువంటి దాంట్లో ఉన్నతమైనటువంటి దృష్టిని ఉంచాలి కనుక మనసుని బ్రహ్మముగా భావిస్తూ ఉండాలి, మనస్సు యందు బ్రహ్మ దృష్టి ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు అధికరణంలో ప్రతీకల యందు, అంటే ఇప్పుడు పసుపు ముద్ద ప్రతీకరణం అనుకోండి బాగా అర్థం కావట్లేదు, పసుపు ముద్దలో విఘ్నేశ్వరుని దర్శించు అన్నారు. విఘ్నేశ్వరుడిలో పసుపు ముద్దను దర్శించమంటారా? ఇక్కడ పసుపు ముద్దని విఘ్నేశ్వరుడిగా భావించమంటారు, కానీ పూజ చేసుకోండి విఘ్నేశ్వరుని పెట్టి ఇది పసుపు ముద్ద కాబట్టి పసుపు ముద్ద ఆయన మహా అనమంటారా? విఘ్నేశ్వరు ఆయన మహా అనమంటారు, కానీ పసుపు ముద్ద ఆయన మహా అని అనరు విఘ్నేశ్వరుడి మీద. అందుకని పసుపు ముద్దలో విఘ్నేశ్వరుడి యొక్క దృష్టిని మనం అక్కడ ఉంచాలి. అదేవిధంగా ఇక్కడ మనస్సునందు బ్రహ్మ దృష్టి ఉంచడమే సరైనటువంటిది. అంతేకాకుండా మనం జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే మనోబ్రహ్మేత్యుపాసీత అన్నారు. మనోబ్రహ్మేత్యుపాసీత, దీనికి ఉన్నది ఉన్నట్టుగా అర్థం చెప్పుకోవాలంటే మనః బ్రహ్మ ఇతి ఉపాసీత, మనస్సుని బ్రహ్మము అని ఉపాసించుము, మనస్సుని బ్రహ్మము అని ఉపాసించుము. మంత్రంలోనే ఉందిగా మనస్సుని బ్రహ్మమని ఉపాసించమన్నారు, కానీ బ్రహ్మాన్ని మనస్సుని ఉపాసించమన్నారా? కాబట్టి అని అనే మాట ఎక్కడుంది? బ్రహ్మము తర్వాత ఉంది. అందుకని బ్రహ్మము అని ఉపాసించు, మనస్సుని బ్రహ్మమని ఉపాసించు. అందువల్ల మనస్సుని బ్రహ్మముగా భావించాలే కానీ బ్రహ్మాన్ని మనస్సుగా భావించకూడదు అని ఈ శృతివాక్యం యొక్క అర్థం కూడా. ఇంకో మాటలో చెప్పాలంటే మనస్సుని బ్రహ్మము యొక్క స్థాయికి తీసుకెళ్ళాలి, కానీ బ్రహ్మాన్ని మనసు యొక్క స్థాయికి తీసుకురాకూడదు. మనం ఇందాక చెప్తున్నాం సేవకుడిని రాజుగారి స్థానానికి తీసుకెళ్ళొచ్చు, కానీ రాజుగారిని సేవకుడి స్థానానికి తీసుకురాకూడదు. అలాగనే మనస్సుని బ్రహ్మము యొక్క స్థానానికి తీసుకెళ్ళొచ్చు, కానీ బ్రహ్మాన్ని మనసు యొక్క స్థాయికి దిగజార్చకూడదు. మనస్సుగా భ్రమపడుతూ ఉన్నటువంటి నేను, మనస్సుగా భ్రమపడుతూ ఉన్నటువంటి నేను బ్రహ్మాన్ని అని గ్రహించి బ్రహ్మముగా ఉండిపోవాలి. మనకు కావాల్సింది ఏమిటనంటే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థితిలో మనం నిలవాల. నేను బ్రహ్మాన్ని అనేటువంటి స్థితిలో నిలవాలంటే నేను బ్రహ్మాన్ని అని భావించాలి, కానీ బ్రహ్మ అయినటువంటి నేను దేహాన్ని అని భావిస్తే ఎట్లా అవుతాం? కాబట్టి నేను బ్రహ్మాన్ని అని భావించాల, మనసు బ్రహ్మమని భావించాల, దేహం బ్రహ్మమని భావించాల, ఇట్లా వీటిని బ్రహ్మమని భావిస్తే ఆ బ్రహ్మము దగ్గరికి మనం చేరటానికి వీలవుతుంది. అందువల్ల మనస్సుని బ్రహ్మముగానే భావించాలి, మనస్సు యందు బ్రహ్మ దృష్టిని ఉంచాలి. ఇది దృష్టిని ఉంచేటువంటి విషయం. తర్వాత ఆసీనాధికరణం అని మరొక అధికరణాన్ని చెబుతున్నారు. ఆసీన అధికరణం, ఆసీన అంటే కూర్చొనిట. మనకి ఆసీనుడు కావటం అనేటువంటి మాట తెలుసు కదా, వాడు ఆసీనుడు అయ్యాడు, లేకపోతే మీరు ఆసీనుడు గండి అనండి. ఆసీన అంటే ఏమిటి? కూర్చోటం. ఉపాసన చేసేటప్పుడు లేదా ధ్యానం చేసేటప్పుడు, అది సాకారోపాసనైనా నిరాకారోపాసనైనా, కూర్చొని చేయాలా నిలబడి కానీ పడుకొని కానీ చేయొచ్చా? కూర్చొనే చేయాలా నిలబడి కూడా చేయవచ్చా? ఎలా చేయాలి అనేటువంటిది సందేహం. సాధారణంగా దేవతా పూజలు కానీ, యజ్ఞయాగాదులు కానీ, ఈ విధమైనటువంటి కర్మలు కానీ ఏవైనా సరే కూర్చొనే చేస్తారు, కానీ నిలబడి అటు ఇటు తిరుగుతా చేయదు. ఇప్పుడు ఏదైనా ఒక పూజ చేయాలనుకోండి, చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఆ విగ్రహం దగ్గర నిలబడి ఆ అష్టోత్తరం చెప్పేటప్పుడు పుష్పాలు వేయటం, అలాగనే నైవేద్యం పెట్టడం, ఇట్లా చేయవలసినటువంటి పనులన్నీ కూడా అక్కడే ఆ దేవుడి దగ్గరే కూర్చొని చేయాలి. కొన్ని నిలబడి కూడా చేయాలి, ఎందుకంటే నీవే నైవేద్యం పెట్టేటప్పుడు మనం కూర్చొని ఉంటే కుదరదు కాబట్టి అందుకని నిలబడి చేయాలి. అలా మనం చేయవలసినటువంటి కర్మలన్నీ కూడా కూర్చొని చేయవలసింది. అయితే మరి ఉపాసనలన్నీ మనో సంబంధమైనవి కదా, పూజలు యజ్ఞాలు కర్మ సంబంధమైనవి. ఇప్పుడు హోమం చేయాలనుకోండి, హోమం చేయాలంటే కూర్చొని చేస్తారా నిలబడి చేస్తారా? కూర్చొనే చేస్తారు. ఎందుకంటే అది కర్మ, కర్మలన్నీ కూడా దేహంతో చేయాల్సినవి, దేహంతో చేయాల్సినవి కనుక దేహం కూర్చొని ఉండాలి. ఇక మరి ఉపాసనలు లేదా ధ్యానం మరి ఇద్దరితో చేస్తారు? ఇది శరీరంతో చేసేది, మనస్సుతో చేస్తారు. ఏమిటి ధ్యానం అంటే లేదా ఉపాసన అంటే ఏమిటి? మనస్సులో జ్ఞాన ప్రవాహాన్ని నిరాటంకంగా నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నడిపించటమే మనస్సులో జ్ఞాన ప్రవాహాన్ని లేదా ఒక భావాన్ని లేదా భగవద్భావాన్ని నిర్విఘ్నంగా నిరాటంకంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అలా ఆ భావాన్ని నడిపించటమే ఉపాసన లేదా ధ్యానం. కాబట్టి ధ్యానం అంటే ఏమిటి? అది పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచన ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా జరుపుకుంటా ఉండటమే ధ్యానం. అలాగనే ఉపాసన అంటే ఆ భగవంతుడిని ఉపాసించటం. అసలు ఉపాసన అంటే ఉపా ప్లస్ ఆసన, ఉపాసన అంటే దగ్గరగా కూర్చోటం అని అర్థం. దగ్గరగా కూర్చోటం అంటే ఎవరికి దగ్గరగా? ఆ పరమాత్మకి దగ్గరగా. నిజంగా పరమాత్మకి దగ్గరగా కూర్చోవాలంటే మనం ఎప్పుడు పరమాత్మకి దగ్గరగానే ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు పరమాత్మ మనకు దగ్గరగానే ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? మన దేహంలో ఉన్నాడు. కాబట్టి అంతకంటే ఇంకా దగ్గరేముంది? ఇప్పుడు ఒకవేళ ఇలా మనం కనుక దగ్గర దగ్గరగా ఒక అడుగు దూరంలో కూర్చున్నా, బాగా దగ్గరగా అడుగు దూరంలో కూర్చున్నా, అంతకంటే దగ్గర ఏందనంటే ఇద్దరు కూడా అతుక్కోవటం. సరే అంతకంటే దగ్గర ఏందనంటే అసలు లోపలే ఉండదు. కాబట్టి పరమాత్మను అందరి లోపల ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయార్జన తిష్టతి, సమస్తమైనటువంటి భూతముల యందు కూడా హృదయంలో ఉన్నాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత, ఆత్మనైనటువంటి నేను సమస్తమైనటువంటి భూతాల యొక్క హృదయంలో ఉన్నాను. కాబట్టి పరమాత్మ ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాయని ఇంతటా ఇక్కడ కూడా ఉన్నాడు. కాబట్టి ఉపాసన. అందుకని మనం ఏం చేయాలి? మనలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మని మనం అలా భావిస్తూ ఉండాలి. ఆ పరమాత్మని ఉపాసిస్తూ ఉండాలి. ఆ పరమాత్మని భావిస్తూ ఉండాలి. ఆ పరమాత్మ సంబంధమైనటువంటి భావన నిరాటంకంగా సాగిపోవాలి. ఎలాగైతే నేతి ధార లేదా నూనె ధార ఎట్లా అయితే పైనుంచి డబ్బాలో నుంచి కింద ఉన్నటువంటి టిఫిన్లో అలా ఉంచుతుంటే పడిపోతుంటుందో, ఎక్కడ మళ్ళీ ఆటంకం లేకుండా అలా పడిపోతుంటుంది. తైలధారలాగా అది అలా సాగిపోవాలి. సాధారణంగా మనం ఏంటంటే కూర్చున్న తర్వాత మొదలు పెడతాం, ఎక్కడో మొత్తం మీద ఏదో ఒక ఆలోచన మొదలు పెడతాం. ఆ తర్వాత మనకి ఏదో గుర్తొచ్చింది, ఇది పోద్ది అది అది, మళ్ళీ చాలా దూరం పోయిన తర్వాత అయ్యో ఇది ఆలోచిస్తున్నానే అని అనుకున్నప్పుడు మళ్ళీ అది పోయి ఇది వచ్చింది, మళ్ళీ ఇది పోద్ది మనకు తెలియకుండానే. ఇదేమో తెలియకుండా పోద్ది, అదేమో తెలిస్తేనే మళ్ళీ దీంట్లోకి వస్తాం. ఇది మన పరిస్థితి. కనుక ఇట్ట కాదు, తైలధారలాగా సాగాలి. అందుకని ఆ తైలధారలాగా సాగటానికి ఏం చేయాలి? ఇది మనసుతో చేసేటువంటిది కదా, మరి మనసుతో చేసేటువంటి దానికి కూడా శరీరం కూర్చొని ఉండాలా? మనసు కదా కావాల్సింది. కాబట్టి నువ్వు కూర్చుంటే పడుకుంటే నిలబడితే ఎగిరి గంతులేస్తావుంటే ఎక్కడికన్నా పోతా ఉంటే మనసు కదా కావాల్సింది. మరి మనసు కావాలి కనుక కూర్చోవక్కర్లేదా, లేదా కూర్చోవాల్సిందేనా? ఏమిటి అంటే తప్పకుండా కూర్చొనే ఉపాసన చెయ్యాలి అనేటువంటి నియమం ఏమైనా ఉందా? లేదా నిలబడి కానీ అటు ఇటు తిరుగుతా కానీ లేకపోతే పడుకొని కానీ ఇది ఎలాగైనా సరే ఉపాసనలు చేయొచ్చా అనేటువంటి సందేహాన్ని తీర్చడం కోసం ఈ అధికరణాన్ని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ సందేహానికి సమాధానంగా పూర్వపక్షం ఏం చెబుతుంది? సూత్రాలన్నీ కూడా జాగ్రత్తగా మీరు గమనించండి. ఉన్న సందేహం ఏమిటో చెబుతున్నాం ముందు, ఆ సందేహానికి సమాధానంగా పూర్వపక్షం ఏం చెబుతుందో చెబుతున్నాం. ఆ పూర్వపక్షం చెప్పిన దాన్ని కొట్టేసి సూత్రకారుడు ఏం చెబుతున్నాడో చెబుతున్నాం. ఇది వరుస, ఎక్కడో ఒక చోట వరుస తప్పుద్ది కానీ అన్ని చోట్ల కూడా ఇదే వరుస. తప్పిన చోట మనం మాట్లాడుకుందాం, దాదాపుగా ఎక్కడ తప్ప. సరే, ఉపాసనలు కూర్చొని చేయాలా నిలబడి చేయొచ్చా అనేటువంటి విషయానికి సమాధానంగా పూర్వపక్షం సమాధానం చెప్తుంది. ఏమని అంటున్నారు? ధ్యానము లేదా ఉపాసనల యొక్క విషయంలో ఫలానా విధంగా చెయ్యాలి అనేటువంటి నియమం ఏదీ లేదు గనక, ఇట్లాగే చెయ్యాలి అనేటువంటి నియమం ఏదీ లేదు. పైగా ఇది మానసిక ఉపాసన అంటే మనసుతో చేయాల్సింది. ఉపాసన ఎప్పుడు కూడా మనసుతో చేయాలి. మనస్సు ఒక విషయాన్ని గురించి పదే 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 చింతించాలి. నిరంతరాయంగా ఆటంకం లేకుండా ఆ భావాన్ని చింతిస్తూ ఉండాలి. అంటే ఆలోచనలు అలా సాగిపోతూ ఉండాలి, ఎక్కడ బ్రేక్ జరగకుండా అలా సాగిపోతూ ఉండాలి. కాబట్టి శరీర విషయంలో నియమం ఏమీ లేదు, ఎందుకంటే మనసు కదా ప్రధానం. కాబట్టి నీ మనసుని కంట్రోల్లో ఉంచుకో, శరీరానికి ఏ ప్రాధాన్యత లేదు అని అంటున్నాడు పూర్వపక్షి. అందుకని కూర్చొని చేయాలనేమి లేదు, నిలబడి చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, తిరుగుతా చేయొచ్చు, ఎలాగైనా సరే చేయొచ్చు. నీ మనసుని మాత్రం ప్రధానంగా నీ అధీనంలో ఉంచుకో, అంతే కావాల్సింది అంటున్నాడు పూర్వపక్షి. దీనికి సమాధానంగా ఈ అధికరణంలో నాలుగు సూత్రాలు చెప్పబోతున్నారు. అందులో 7వ సూత్రం అంటే ఈ అధికరణంలో మొదటి సూత్రం, మొత్తం మీద 7వ సూత్రం. ఆసీన సంభవాత్ ఆసీన అంటే కూర్చొని ఉపాసన చెయ్యాలి. ఎందుకని? కూర్చొని చేస్తేనే సంభవం అవుతుంది. సంభవాత్ అంటే సంభవం, కూర్చొని చేస్తేనే సంభవం గనక అంటే అది జరుగుతుంది గనక కూర్చొనే ఉపాసన చేయాలి అని. సాధకుడు ఉపాసన కానీ ధ్యానాన్ని కానీ పడుకొని కనుక చేస్తేనేమో నిద్ర వస్తుంది, ఎందుకంటే ప్రశాంతంగా మీరు ఇంటి దగ్గర చూడండి, పడుకొని ఏదైనా చేశారనుకోండి మనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటాం. ఒక విశేషం ఏమిటనంటే మీరు నిద్ర పోవాలని పడుకోండి, తొందరగా నిద్ర రాదు. పుస్తకం తీసుకొని చదువుదామనుకొని అలా చదువుతూ చదువుతూ పడుకోండి, కమ్మగా నిద్ర వస్తుంది. అలాగే ప్రతి సందర్భంలో కూడా నిద్ర పోవాలంటే నిద్ర రాకపోద్ది, కానీ చదువుకుంటున్నానో లేకపోతే ధ్యానం చేయడానికో పడుకుంటే మాత్రం ఖచ్చితంగా నిద్ర వస్తుంది. అందువల్ల ఈ నిద్ర కనుక వచ్చినట్లయితే ఏమవుతుందనంటే, పరంపరగా అలా నిరంతరాయంగా నిరాటంకంగా ఆలోచన సాగదు. నిద్ర వచ్చిందంటే నిద్రపోతాం అంతే. నిద్ర కనుక వస్తే చేస్తున్నటువంటి ఆలోచన ఆగిపోతుంది. ఆ తర్వాత నీ ఆలోచనని గుర్తు చేసుకుందామన్నా కుదరదు. కొన్ని సందర్భాల్లో కాస్త నిద్రపోయారనుకోండి, అసలు నేను దేని గురించి ఆలోచిస్తున్నానని కూడా మర్చిపోతాను. అందుకని అది కూడా గుర్తురాదు. పైగా తాను ధ్యానించేటువంటి విషయం మీద స్పష్టత కూడా ఏమాత్రం ఉండదు. నిద్ర మప్పు కనుక వచ్చిందనంటే మనం ఏం చేస్తున్నామో, ఏమిటో, ఏం ఆలోచిస్తున్నామో దాని మీద ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉండదు. ఇది పడుకొని చేయకూడదు. మరి నిలబడి ధ్యానం చేస్తుంటే, నిలబడి ధ్యానం చేస్తుంటే కాళ్ళు నొప్పి పడతాయి, పడిపోతాం అనేటువంటి భయం ఉంటుంది. ఎంతసేపు అని నిలబడతాం, ఏ ఆధారం లేకుండా నిలబడాలంటే కష్టం. మరి కూర్చొని కూర్చొని కాసేపు నిలబడతాం అంటే బాగానే ఉంటుంది, అలాగే నిలబడతాం అంటే మాత్రం కష్టం. కాబట్టి కూర్చొని చేస్తే తప్ప అది కూడా అన్యమైనటువంటి విషయాల మీదకి మనస్సు పోకుండా ఉంటే తప్ప ఈ బ్రహ్మోపాసన నిరంతరాయంగా జరగదు. కాబట్టి కూర్చొని చేయవలసిందే, నిలబడి కానీ అటు ఇటు తిరుగుతా కానీ చేయటానికి కుదరదు. కూర్చొనే ధ్యానించాలి. ఆసనం మనోవికారాన్ని కలిగించకూడదు. మనం కూర్చున్నటువంటి ఆ స్థితి ఎట్లా ఉండాలంటే మనోవికారాన్ని కలిగించకూడదు. అందుకని కూర్చొని ప్రశాంతంగా కూర్చొని కొద్దిసేపు కూర్చోడానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూర్చొని ఉపాసన చేయాలి. ధ్యానం కానీ ఉపాసన కానీ ఈ రెండు కూడా. అందుకని కూర్చొని చేస్తేనే మనకి ఒక స్థిరత్వం ఉంటుంది. అది కూడా ఒక మాట చెప్పుకుంటున్నాం, మనసు ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల మీదకి పోకుండా ఉండాలి. నువ్వు కూర్చొని జాగ్రత్తగా చేసినా మనసు కనుక ఏటోకటి పోయిందనుకోండి, అప్పుడే లాభం లేదు. అందుకని ఇలా ఉపాసన చేసినప్పుడు కూర్చొనే చేయాలి. ఆ తర్వాత సూత్రం 8వ సూత్రం చెప్తున్నారు, ధ్యానాచ ధ్యానాచ అంటే ధ్యాన సంబంధమైనటువంటిది, ధ్యానంతో కూడుకున్నటువంటిది. అంటే ఉపాసన ఎలాంటిదంటే ధ్యాన రూపమైనటువంటిది ఉపాసన. ధ్యానం అంటే స్థిరమైనటువంటి బుద్ధితో ఒక విషయం మీద దృష్టిని లగ్నం చేసి, ఒక విషయం అంటే పరమాత్మ, ఒక పరమాత్మ మీద ఈ దృష్టిని లగ్నం చేసి ఏ రకమైనటువంటి చంచలత్వం లేకుండా లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. దానికి మనకి చిత్త ఏకాగ్రత కావాలి. అటువంటి చిత్త ఏకాగ్రత ఎప్పుడు కుదురుతుంది అంటే శరీరం కూర్చోనున్నప్పుడే కుదురుతుంది. కాబట్టి ఉపాసన కూడా ధ్యాన సంబంధమైనటువంటిది కనుక అందుకని నువ్వేం చేయాలంటే కూర్చొనే చేయాలి. ఆ కూర్చొని చేసినప్పుడే నీకు చిత్త ఏకాగ్రత కలుగుతుంది. కాబట్టి అందుకని కూర్చొని చెయ్యాలి. కనుక ధ్యాన రూపమైనటువంటి ఉపాసనని కూర్చొనే చెయ్యాలి అన్నారు. ఇదేమిటంటే దాన్ని సపోర్ట్ చేయటానికి. ఎందుకంటే ఈ అధికరణం అంతా కూడా ఏంటంటే ధ్యానం కూర్చొని చేయాలా, ఎలాగైనా చేయొచ్చు అది, కాబట్టి కూర్చొనే చెయ్యాలి అనేటువంటిది. ఆ తర్వాత మరో సూత్రాన్ని చెప్తున్నారు, 9వ సూత్రం, అచలత్వం చాపేక్ష అచలత్వం చాపేక్ష అచలత్వం చ అపేక్ష అంటే కదలిక లేకుండా ఉండటం అవసరం. కూర్చున్న తర్వాత కూడా కదలిక లేకుండా ఉండటం అవసరం. ఇక్కడ అచలం అచలత్వం అని చెప్పారు కదా, మనం మామూలుగా ఏమంటాం నిశ్చలంగా ఉండటం అని అంటాం. నిశ్చలత్వం అచలత్వం, రెండు మాటలు ఉన్నాయి. ఏమిటి నిశ్చలం అంటే ఏమిటి, అచలం అంటే ఏమిటి? నిశ్చలం అన్నా కదలకుండా ఉంటామే, అచలం అన్నా కదలకుండా ఉంటామే. మరి రెండు కదలకుండా అయితే రెండు మాటలు ఎందుకు చెప్పారండి? ఎందుకనంటే కదులుతూ కదులుతూ ఉండేది కదలకుండా ఉంటేనేమో నిశ్చలం, అసలు కదలకుండా ఎప్పుడు కదలకుండా ఉండేది అచలం. కదులుతూ కదులుతూ ఉండేది, ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, అది గాలి కదులుతా కదులుతూ ఉంటుంది. గాలి ఎప్పుడైతే ఆగిపోయిందో ఆ చెట్టు కదలకుండా నిలబడింది. అందుకని మనం గాలి రాకుండా ఉన్నప్పుడు అంటారు అబ్బో ఆకు కూడా అల్లాడతలేదంట. అంటే గాలి లేకుండా ఉన్నప్పుడు ఆ చెట్టు అలా నిశ్చలంగా ఉంటుంది, దాన్ని నిశ్చలం అన్నారు. అంటే కదిలే కదిలే దాన్ని కదలకుండా చేయటం. ఇక అచలత్వం అంటే ఏమిటంటే, ఓ పర్వతం ఉందనుకోండి అది ఎప్పుడూ కదలదు, అందుకని దాన్ని అచలం అన్నారు. కదలిక లేనిది, కదలిక లేనిది అచలం. నిశ్చలం అంటే కదలిక ఆగినది, కదలిక ఆగిపోతే అది, కదలిక అసలు ఎప్పుడూ లేకుండా ఉంటే ఇది. అందువల్ల ఈ అచలత్వం ఇక్కడ చెప్పింది, అచలత్వం అంటే ఎట్లా ఉండాలంటే పర్వతంలాగా కదలకుండా ఉండాలి అని. కొండ కదలదు, భూమి కదలదు, ఇవి అచలం. ఈ ధ్యాన విధానాన్ని గురించి చాందోగ్య ఉపనిషత్తులో ఒక వాక్యం ఉంది, ధ్యాయతి ఇవ పృథివీ అని. ధ్యాయతి ఇవ పృథివీ అని అంటే పృథివీ అంటే భూమి, భూమి ధ్యానం చేస్తున్నదా అన్నట్టుగా ఉంటుందంట. భూమి ఎప్పుడు కదలకుండా ఉంటుంది కదా, అందుకని ధ్యానం చేస్తున్నదా అన్నట్టుగా ఉంటుంది. భూమే కాదు, ఒక కొండను కనుక చూసామనుకోండి, ఎవరు చుట్టూ జనసంచారం లేదు, కొండ మీద కూడా ఎవరు లేరు, మనకున్నా ఎవరు కనపడరు, అప్పుడు ధ్యానం చేస్తున్నదా అన్నట్టుగా ఉంటుంది ఆ కొండ కూడా. కనుక ఈ ధ్యానం అచలం అంటే అది కదలకుండా ఉండే ధ్యానం చేస్తున్నదా అన్నట్టు. అంటే ధ్యానం చేసేటప్పుడు చలనం లేకుండా స్థిరంగా కూర్చోవాలి. ఎందుకని? ఎందుకనంటే ధ్యానానికి ప్రధానమైనది మనసు కదా. మరి మనసు ప్రధానమైతే శరీరాన్ని చెప్తున్నారేమండి? శరీరానికి మనసుకి ఓ సంబంధం ఉంది, శరీరానికి మనసుకి ఓ సంబంధం ఉంది. ఏమిటా సంబంధం? శరీరం కనుక కదిలితే మనసు కదులుద్ది, మనసుని కనుక నిలిపితే శరీరం నిలబడిపోతుంది. ఇప్పుడు మనకి చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకి రెండు కొమ్మలు ఉన్నాయి, కొమ్మలు కదులుతున్నాయి. మీరు ఒక కొమ్మని కదిలే కొమ్మని కదలకుండా పట్టుకున్నారు, కదలకుండా పట్టుకుంటే ఆ కొమ్మ కూడా కదలదు. లేదు కదలకుండా ఉన్న చెట్టు ఉంది, దానికి రెండు కొమ్మలు ఉన్నాయి, మీరు ఈ కొమ్మను ఇట్లా కదిలిస్తున్నారు, ఈ కొమ్మను కదిలిస్తే ఆ కొమ్మ కదులుద్ది. అంటే చెట్టుకి రెండు కొమ్మలు ఎట్లున్నా జీవుడికి దేహము మనస్సు అట్లే. అందుకని మనసు కనుక ప్రశాంతంగా ఉండాలంటే శరీరం కూడా అలా నిశ్చలంగా ఉండాలి. శరీరం కనుక కదులుతుంటే మనసు కూడా కదిలిపోతుంది. లేదు మనసుని కనుక నిలపడం నీకు చేత అయితే శరీరం కూడా ఆగిపోద్ది. కాబట్టి మనసు నిలపగలిగితే శరీరం ఆగిపోద్ది, శరీరాన్ని కనుక నిలపగలిగితే మనస్సు ఆగిపోద్ది. ఆ విధంగా మనస్సు ఏకాగ్రత కావాలి, మనసుకి ఏకాగ్రత కావాలంటే మనం శరీరాన్ని కదలకుండా ఉంచాలి. కాబట్టి మనసు స్థిరంగా ఉండాలి, ఇది కష్టం. శరీరం స్థిరంగా ఉండాలి, ఇది తేలిక. మనసుని కంట్రోల్ చేయటం నీ వల్ల కాదు, కానీ శరీరాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే కదులుతూ ఉన్నటువంటి శరీరం ఉందనుకోండి, కదలకుండా నేను కూర్చోవాలి అని అనుకున్నప్పుడు కదలకుండా కూర్చోగలుగుతాను. సరే మనసుని కనుక కదలకుండా ఆమె ఒక్కదాని మీద నాకు ఉంచాలనుకున్నాం అనుకోండి, ఆహా పోతూ ఉంటుంది, ఏయో గుర్తుకొస్తూ ఉంటాయి, దాని మీద దీని మీద పరిగెడతా ఉంటాయి. కాబట్టి ధ్యానానికి నిశ్చలత్వం ముఖ్యం, అచలత్వం ముఖ్యం. కాబట్టి ధ్యానాన్ని కూర్చొనే చేయాలి. ఇంతవరకు మనం మూడు సూత్రాలు చెప్పుకున్నాం. ఇక మరి స్మృతుల్లో కూడా ఏమైనా ఇలాంటివి చెప్పారా అనేటువంటి విషయాన్ని తర్వాత చెప్తున్నారు, కాబట్టి మనం రేపు చెప్తున్నాం.